ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
You are listening to Mind Media, the voice of India.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 9వ భాగం. ఈ సీరియల్ను రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి. 8వ భాగంలో విన్నారు కదా, తారమ్మలో ఒక మార్పు. తన కోడల్ని తానే దగ్గరుండి చూసుకుంటానని కొడుక్కి మాటిచ్చింది. కొడుకుని ఉద్యోగం మానద్దని, నావీలో సైనికుడిగా కంటిన్యూ అవ్వమని మాట తీసుకోబోయింది. ఆమెలో మార్పు వచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఎన్నో ఏళ్లుగా ఎన్నో నెలలుగా వచ్చింది కాదు. కేవలం ఒక్క మాట, ఒక్క సందర్భం, ఒక్క పరిస్థితి, ఒక్క ప్రవర్తన, ఒక్క మనిషి, అంటే ఆ ఈవెంట్ మేనేజర్ వల్లనే వచ్చింది. అది వచ్చాక ఆమె ఆలోచనలకి తెలివి, ఆ పదును పెట్టుకుంది. మంచి చెడుల వ్యత్యాసాలను గమనించుకుంది, జ్ఞానాన్ని పెంచుకుంది. ఇది మంచి మార్పే, కానీ ఇంత జరిగాక ఆ నరేంద్ర ఏం మనిషి, మళ్ళీ భార్యను తల్లి దగ్గరే వదిలి వెళ్ళాడు అని లోకం అంటుందేమోనన్న భీతి కూడా అతనిలో ఉంది. తల్లి అంటే నమ్మకం, భార్య అంటే ప్రేమ, దేశమంటే భక్తి ఉంది. ఈ భక్తి కూడా అతనికి ఒక్కరోజులోనో ఒక్క క్షణంలోనో లేక ఎవరో చెబితేనో వచ్చేది కాదు. అతను 8వ తరగతి తెలుగు పుస్తకంలో ఆఖరి పేజీ దాటాక కవర్ పేజీ లోపల భాగంలో ఉన్న భారత సైనిక దళం అన్న వాక్యం చదివినప్పటి నుండి వచ్చింది. ఆ క్షణం నుండే అతనికి ఆ వాక్యం మనసులో పడిపోయింది. అతను పెరిగే కొద్దీ అది బీజమే అంకురించింది. ఎలాగైనా సైనిక దళంలోకి వెళ్లాలనుకున్నాడు. సతీష్ చంద్రను కూడా తనతో కలుపుకున్నాడు. సతీష్ చంద్ర మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా తర్వాత స్ట్రాంగ్ అయ్యాడు. అతను కూడా అత్యున్నతమైన జీవితం, ధైర్య సాహసాలు, గౌరవ మర్యాదలతో కూడిన పరిపూర్ణ జీవితం పొందాలని, లక్షల మందిలో ఒకడిగా, ఒక్కడే లక్షల మంది పెట్టుగా సమున్నతంగా ఎదగాలని తనను తాను మోల్డ్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకేసారి వెళ్లారు. సతీష్ చంద్ర మిలిటరీలోకి, నరేంద్ర నేవీలోకి. వెళ్లే ముందు అనుకోలేదు తన లైఫ్లోకి సౌమ్య అనే అమ్మాయి వస్తుందని, పరిస్థితులు ఇలా వికటిస్తాయని. ఇప్పుడేం చేయాలన్నా ఒకవైపు దేశం, మరోవైపు భార్య, ఇంకోవైపు తల్లి కనిపిస్తోంది. దేనివైపు మొగ్గు చూపినా ఒకదాన్ని మాత్రం తప్పకుండా పోగొట్టుకోవలసి వస్తుంది అని మనసులో అనుకున్నాడు నరేంద్ర. తారమ్మ అతను మాట్లాడకపోవడం చూసి, మనం భయపడే కొద్దీ అంతా భయంగానే ఉంటుంది నరేంద్ర, ఒక్కసారి ధైర్యం తెచ్చుకో, నీ భార్యకేం కాదు, నువ్వెళ్ళు నీ డ్యూటీ చేసుకో అని అంది. ఏం నాన్న అన్నట్లు శేషేంద్ర వైపు చూశాడు నరేంద్ర. ఏం చెప్పను నరేంద్ర, మీ అమ్మ ఎలా చెబితే అలా చేద్దామనిపిస్తోంది. తను చెప్పేది కూడా మనం వినాలి, తప్పైతే చెప్పదు. మరీ అంత దుర్మార్గురాలు కూడా కాదు, కాకుంటే పరిస్థితులు అలా ఎదురు తిరిగాయి. పరిస్థితుల ప్రభావం వల్లనో లేక ఇంకేమో నాకు తెలియదు, కానీ ఇక నుండి మీ అమ్మ కోడలిలో నిన్ను చూసుకుని బ్రతకాలని నిర్ణయించుకుంటుంది, లేకుంటే అది ఇంత పట్టుపట్టదు అన్నాడు శేషేంద్ర. బ్యాగ్ని బలంగా లేపి నరేంద్ర భుజానికి తగిలిస్తూ, నాకు ఇక నుండి కొడుకైనా కోడలైనా కూతురైనా సౌమ్యనే నరేంద్ర, నువ్వాగకు, వెళ్ళు, వెళ్ళి మళ్ళీ రాకు. దేశం కోసం నువ్వు ఏం చేయాల్సి వచ్చినా అది ఎంత ప్రమాదమైనా వెన్ను చూపకు, ఎదురు నిలువు అంటూ బస్ వరకు నరేంద్రను సాగనంపింది తారమ్మ. తారమ్మతో పాటు శేషేంద్ర కూడా ఉన్నాడు. నరేంద్ర బస్సులో కూర్చున్నాక తారమ్మ శేషేంద్ర కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. బస్సు కదిలేంత వరకు ఆవు దూడ కోసం తాపత్రయపడ్డట్లు ఆ బస్ చుట్టూ తిరిగారు. వాళ్ళలా తిరుగుతుంటే మనసంతా గుంజినట్లయింది నరేంద్రకి. ఎంతైనా వాళ్ళు తన తల్లిదండ్రులు, తనతో పాటు తన ఇష్టాలను తన అభీష్టాలను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరే. అందుకే తన మనసును అర్థం చేసుకుని తనను ముంబై పంపిస్తున్నారని అనుకున్నాడే, కానీ ఇంకోలా అనుకోలేకపోతున్నాడు. బస్ కదిలి 1 కిలోమీటర్ ప్రయాణం చేశాక తన మొబైల్లోంచి అంకిరెడ్డికి కాల్ చేశాడు నరేంద్ర. అంకిరెడ్డి మొబైల్ స్క్రీన్ మీద నరేంద్ర పేరు కనిపించగానే ఆన్ బటన్ నొక్కి, చెప్పు నరేంద్ర అన్నాడు. నేను ముంబై వెళ్తున్నాను అంకుల్, బస్సులో ఉన్నాను, ఇప్పుడప్పుడే రాను, అది చెబుదామని మీకు కాల్ చేస్తున్నాను. మీరు అప్పుడప్పుడు వెళ్ళి సౌమ్యను చూస్తుండండి అంటూ తన తల్లిలో వచ్చిన మార్పును, తన తల్లి తనకు చెప్పిన ధైర్యాన్ని అంకిరెడ్డితో పంచుకున్నాడు. అంకిరెడ్డి ఆశ్చర్యపోయి విన్నాడు, నమ్మలేకపోతున్నాడు. ఊరి మనిషిలా, మెట్ట మనిషిలా, మట్టి మనిషిలా, మహాగయ్యాళిలా ఉన్న తారమ్మలో ఇంత దేశభక్త, ఇది నమ్మొచ్చా? ఏమో, అప్పుడప్పుడు సౌమ్య దగ్గరికి వెళితే గాని అసలు రహస్యం బయటకు రాదు అనుకున్నాడు. నేను తప్పకుండా సౌమ్య దగ్గరికి వెళ్తాను నరేంద్ర, నువ్వు ఉండట్లేదు కాబట్టి రోజుకోసారైనా వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళగానే కాల్ చేయి. సతీష్ చంద్ర ఫోన్ కలవటం లేదు, నువ్వు వెళ్ళాక వాడికి కాల్ చేసి నాకు అర్జెంటుగా కాల్ చేయమని చెప్పు అన్నాడు. ఓకే అంకుల్ అన్నాడు నరేంద్ర. బస్సు వెళుతున్న ఏరియాలో సిగ్నల్స్ లేకపోవడంతో కాల్ కట్ అయింది. ఉదయాన్నే నిద్రలేచి ఎప్పటిలాగే వాకింగ్కి వెళ్ళాడు అంకిరెడ్డి. కాలేజీ ప్రాంగణంలో కారు దిగి గ్రౌండ్ వైపు నడుస్తుంటే మధ్యలోనే వాసుదేవ్, నాయక్, జాన్ కలిశారు. జాన్ వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఆగకుండా, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్పి వాళ్ళకన్నా వేగంగా అడుగులు వేస్తూ గ్రౌండ్ వైపు వెళ్ళాడు. నాయక్ కూడా జాన్ని ఫాలో అయ్యాడు. ఇక మిగిలింది అంకిరెడ్డి, వాసుదేవ్. వాళ్ళిద్దరూ ఎంతో కాలం తర్వాత కలిసినట్లు, మాట్లాడుకోవలసింది చాలా ఉందన్నట్లు నెమ్మదిగా నడుస్తున్నారు. అంకిరెడ్డి ముందుగా వాసుదేవ్తో, నరేంద్ర తెలుసుగా వాసు, మా అబ్బాయి ఫ్రెండ్, అతనికి జీవితం మొదటి పరీక్ష, చాలా క్రిటికల్దే పెట్టింది అన్నాడు. వాసుదేవ్ నవ్వి, మనిషి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా పాస్ అవుతూనే ఉంటాడు, ర్యాంకుల దిశగా వెళుతూనే ఉంటాడు. నరేంద్ర గురించి నువ్వు అప్పుడప్పుడు చెబుతుంటే విన్నాను కదా, అతను పెర్ఫెక్ట్ మ్యాన్, అతన్ని ఏ పరీక్ష ఏమీ చేయదు, ష్యూర్ అన్నాడు. అంకిరెడ్డి బాధగా ముఖం పెట్టి, అతని భార్య కోమలో ఉంది వాసు అన్నాడు. అప్పుడు కూడా వాసుదేవ్ నవ్వుతూనే, అతను సైన్యంలో ఉన్నాడు కదా, లక్ష్మణుడు లేనప్పుడు ఊర్మిళ నిద్రలో ఉన్నట్లు నరేంద్ర భార్య కూడా నిద్రలో ఉంది, కొంతకాలం అలా ఉన్నాను, నో ప్రాబ్లం. తర్వాత ఆమెనే మేల్కుంటుంది, తొందరేముంది అన్నాడు. అంకిరెడ్డి ఆశ్చర్యపోతూ, మీ మిలిటరీ వాళ్ళు ఇలా ఎలా ఉండగలుగుతారు వాసు, ఇలా ఉండాలంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలో చెప్పు, ముందుగా నేను వెళ్ళి తీసుకుంటాను అన్నాడు. జీవితమే ఓ ట్రైనింగ్ సెంటర్, దాన్ని వదిలి ఇంకో సెంటర్ ఎందుకు అంకిరెడ్డి? మన బాధలు భావోద్వేగాలే మనల్ని నడిపించే గొప్ప ట్రైనర్స్, వేరే ఎవరో ఎందుకు? మన జీవితం అనే ట్రైనింగ్ సెంటర్ నుంచే మనం ఏది నేర్చుకున్నా పెర్ఫెక్ట్గా ఉంటుందని నా నమ్మకం అన్నాడు వాసుదేవ్. వాసుదేవ్ గంభీరంగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం ఆయన వైపు చూసి తిరిగి ముందుకి చూస్తూ, ఏమోనయ్యా వాసుదేవ్, మీ సైనికుల జీవితాలంటే అది నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కోసారి భయం గొలుపుతుంటాయి. ఇప్పుడు కూడా నరేంద్ర లేడు, అతని భార్య ఏమైపోవాలి అన్నాడు. ఏమీ కాదు, బాగానే ఉంటుంది. అతని తల్లి రాక్షసి, ఆమె పుట్టడంతోనే రాక్షసిలా పుట్టలేదు కాబట్టి ఆమెను నమ్మొచ్చు. చాలా సందర్భాల్లో మనిషిని నమ్మకమే నడిపిస్తుంది అంకిరెడ్డి. ఇంతకీ నీ కొడుకు కాల్ చేస్తున్నాడా? మాట మార్చాడు వాసుదేవ్. 2 రోజుల నుండి చెయ్యలేదు వాసు, దిగులుగా అన్నాడు అంకిరెడ్డి. చేస్తాడు, కంగారేం లేదు. ఈసారి అతను ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపు అన్నాడు. పెళ్ళా బాబోయ్, అది మాత్రం చేయను. నరేంద్రని చూశాక పెళ్ళంటేనే వద్దనిపిస్తుంది. నా కొడుకు ఇప్పుడే హాయిగా ఉన్నాడు, వాడిని అలాగే ఉండని అన్నాడు అంకిరెడ్డి. అలాగే ఉండనీయడం ఏంటి, వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు వాసుదేవ్. వింత కాదు, బాధ. అసలు వాడిని ఏదో ఒక కారణం చెప్పి ఆర్మీ నుండే శాశ్వతంగా రప్పించాలని గత కొద్ది రోజులుగా ప్రయత్నించాను వాసుదేవ్. ఇక్కడికి వచ్చాక పెళ్లి చేయొచ్చని కూడా అనుకున్నాను, కానీ నా భార్య అందుకు ఒప్పుకోవడం లేదు అన్నాడు. ఒప్పుకోవటం లేదంటే పెళ్ళికా, లేక సతీష్ ఇక్కడికి రావటానికా అన్నాడు వాసుదేవ్. సతీష్ ఇక్కడికి రావడానికే, పెళ్లి గురించి ఇంకా అనుకోలేదు. అంటే బాగుండదని అనుకో, కానీ అంకిరెడ్డి, మనకన్నా ఆడవాళ్లే చాలా అడ్వాన్స్గా ఉంటారయ్యా. ఉంటున్నారు కూడా. మా దానికి నిదర్శనం మీ మిస్సెస్సే. ఆమెలో చూడు ఎంత దేశభక్తినో. కొడుకును సైన్యంలోనే ఉంచాలనుకుంటోంది. సైన్యం అక్కడ పటిష్టంగా ఉంటేనే మనం ఇక్కడ ఇంత నిశ్చింతగా ఉండగలుగుతున్నామని ఆవిడ కూడా భావిస్తున్నట్లున్నారు అంటూ మెచ్చుకున్నాడు. నా భార్యలో భయం తప్ప దేశభక్తి ఎక్కడిది వాసు? భక్తి అంటే దేవుడి ముందు కూర్చుని ఒక్కటమే దానికి తెలుసు. దేశభక్తికి అర్థమే తెలియదు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోతూ, మరి నువ్వేగా సతీష్ చంద్రను ఇక్కడికి రప్పించాలంటే మీ ఆవిడ ఒప్పుకోలేదన్నావు? అలా ఒప్పుకోలేదంటే ఆమెలో దేశభక్తి, దేశం పట్ల బాధ్యత ఉన్నట్లే. అవి లేకుంటే ఏ తల్లి తన కొడుకును సైన్యంలోకి పంపదు. ప్రతి సైనికుడు ఒక తల్లి కొడుకే. సైనికుడి కన్నా ఎక్కువ ధైర్యం అతన్ని కన్న తల్లిలోనే ఉంటుంది. తల్లి అభిరుచిని బట్టే కదా కొడుకులు తీర్చిదిద్దబడతారు అన్నాడు వాసుదేవ్. నువ్వన్నది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ సతీష్ని ఏ డాక్టర్గానో ఇంజనీర్గానో తీర్చిదిద్దాలన్నది మాత్రం మాధవిలో బలంగా ఉండేది. మా ఇంట్లో వాడు చిన్నవాడు కాబట్టి ఆ మా ఆలోచనలన్నీ వాడి కెరీర్ చుట్టే ఉండేవి. కానీ వాడలా కాకపోవడంతో ఆ దిగులు మాధవిని బాగా కుంగదీసింది. ఇక అప్పటి నుండి మాధవి ఎప్పుడు చూసినా మనం మన పిల్లలకి ఎదురుగా నిలబడి వాళ్ళని పరిశీలిస్తే లోకం మన గురించి ఏమనుకుంటుందో తెలిసిపోతుందండి. సతీష్ చంద్ర మనకు పుట్టాల్సిన వాడు కాదు. మన కొడుకని చెప్పుకోవాలంటేనే నాకు ఎలాగో ఉంటుంది. వాడు కూడా అందరిలా చదివి ఉంటే మనకి బాధ ఉండేది కాదు అని నాతో రోజు అనేది. వాడు ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు కూడా మాధవి డిప్రెషన్లోనే ఉంది. ఇప్పుడు వాడిని ఇక్కడికి రప్పిస్తానంటే భయపడుతోంది. వద్దండి, వాడిని అక్కడే ఉండనివ్వండి. ఏదో దూరంగా ఉన్నాడు, వాడిని ఎవరూ చూడరు, వాడి గురించి ఎవరూ ఆలోచించరు. లేకుంటే మా పిల్లలు అదయ్యారు, ఇదయ్యారు, మీ అబ్బాయి ఇదేనా అని నా ముఖం మీద అంటారు. వాడు చదివిన చదువుకు ఇక్కడ చెప్పుకోదగిన పనేమీ రాదు. అది చూసి నేను బాధపడతాను. అయినా చదువుకోలేకపోవడం వాడి కర్మ. మన బాధ్యత మనం చేశాం, అంతకన్నా మనం మాత్రం ఏం చేస్తాం? వాడిని మాత్రం అక్కడే ఉండనివ్వండి అని నాతో చెప్పుకుంది. అందుకే నేను ఈ మధ్యన సతీష్ గురించి ఎంత భయపడుతున్నా మాధవితో చెప్పటం లేదు అన్నాడు వాసుదేవ్. అంకిరెడ్డిని మాధవీలతను అర్థం చేసుకున్నాడు. చాలామంది తల్లిదండ్రులు వేరే పిల్లల తల్లిదండ్రులతో తమను పోల్చుకుంటారు. ప్రతిభావంతులైన పిల్లలతో తమ పిల్లలను పోల్చి చూసుకుంటారు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ల కోసమే జీవించే తల్లిదండ్రులున్నారు. తమ జీవితం కోసం పిల్లల్ని పట్టించుకొని వాళ్ళున్నారు. దేనిలో అడుగుపెట్టినా పీకి వెళ్లాలన్న తపన పిల్లల్లో ఉండాలి. కానీ పెద్దవాళ్ళు కుమిలిపోతే వస్తుందా? పిల్లలకి కష్టానికి వెనుకాడకుండా ముందుకెళ్ళమని చెప్పాలి. కానీ మీ కెరీర్ ఇలాగే ఉండాలని రిస్ట్రిక్షన్స్ పెడితే వస్తుందా? చూడంకిరెడ్డి, సమస్యలు ఉన్న చోటే పరిష్కారాలుంటాయి. ఇప్పటి పిల్లల్లో జీవితం పట్ల ఒక క్లారిటీ లేకుండా ఉండదు. వాళ్ళు తమ తప్పుల నుండే పాఠాలను నేర్చుకుంటున్నారు. అవసరమైన పరిస్థితులను వాళ్లకు వాళ్లే సృష్టించుకుంటున్నారు. సతీష్ని కన్నారు, పెంచారు, చదివించారు. మీరు కావాలని పంపారో లేక ఇంకా ఇంకెలా పంపారో తెలియదు గాని అతన్నైతే మిలిటరీలోకి పంపారు. పెళ్లి చెయ్యండి, ఇది నా మాటగా తీసుకుని ఆ ప్రయత్నంలో ఉండండి. పెళ్లి లేకుండా ఉండడం హాయి అనుకోవద్దు. చేతనైన వాడు ఎక్కడ ఉన్నా సమర్థుడిగానే ఉంటాడు. సింహాన్నైనా మచ్చిక చేసుకుంటాడు, చేతగానివాడు తేనెటీగలతోనైనా తిప్పలు పడతాడు. నీ కొడుకు సైన్యంలోకి వెళ్ళటానికి మీ ప్రయత్నం లేకపోవచ్చు, కానీ అతను ఎంత ధైర్యం లేనిదే, సమర్థత లేనిదే సైన్యంలోకి వెళ్ళడు. పెళ్ళైతే చెయ్యి అంటూ గ్రౌండ్లోకి ప్రవేశించాడు. వాళ్ళిద్దరు ఇంకేం మాట్లాడుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు సీరియస్గా నడవటం ప్రారంభించారు. అదండి ఈ 9వ భాగాన్ని ఇక్కడితో ఆపుదాం. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. జీవితం ఇలా ఉంటుందా. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్టాగే పొద్దుస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 వరకు సిద్ధమేన మరి.
1 మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న పిఎస్ఎం లక్ష్మి గారి కాశీ యాత్రలు 9వ భాగం వినబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 9వ భాగానికి స్వాగతం. ఇవాళ కాశీలో దర్శించవలసిన ఇతర దేవతల గురించి తెలుసుకుందాం. కాశీలో చిన్న పెద్ద అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో కాలచరిత్రలో శిథిలమైనవి అయిపోగా మిగిలిన వాటిని దర్శించడానికి కూడా చాలా సమయం పడుతుంది. వీటిని అన్నింటినీ చూడటం మనలాంటి వాళ్ళకి సాధ్యపడదండి. ఎక్కువ కాలం కాశీలోనే నివసించేవారికి వారి ఆసక్తిని బట్టి ఇది సానుకూల పడవచ్చు, కానీ అందరికీ సాధ్యం కాదు. అందుకే తప్పనిసరిగా చూడవలసిన వాటి గురించి ముందు చెప్పుకుందాం. కాశీలో మూలవిరాట్ విశ్వేశ్వరుడి ఆలయంలోనే అనేక దేవీ దేవతల ఉపాలయాలున్నాయి. ప్రదర్శన మార్గంలో పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, కుబేరస్వామి, ఇంకో మందిరంలో గుంటలాగా ఉంటుంది, దానిలో కుబేరేశ్వరలింగం ఉంటాయి. దాటితే అవముక్తేశ్వర మహాదేవుడు, నందీశ్వరుడు, ఏకాదశేశ్వరలింగం ఉన్నాయి. ఇంకా గణపతి, విష్ణు, మహాలక్ష్ములను కూడా దర్శించవచ్చు. ప్రధాన ఆలయంలో గర్భగుడి లోపల నాలుగు గోడల మీద ఉన్న పాలరాతి పలకాలలో మూర్తుల్ని దర్శించండి. అవి సీతారామ లక్ష్మణులు, పూజారి గారు కూర్చునే గూటిపై లక్ష్మీనారాయణులు, ఒక గోడపై దశభుజ వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు. ఆలయం లోపల ప్రాంగణంలో పార్వతీదేవి ఉపాలయం తర్వాత వచ్చే దోవలో బయటికి వెళ్తే అనేక శివలింగాలు, జ్ఞానవాపి, బావి, మసీదు కనపడతాయి. కొన్ని లింగాలు విగ్రహాల దగ్గర పేర్లున్నాయి, కొన్నింటికి లేవు. పూర్వం మహమ్మదీయుల దండయాత్ర సమయంలో విశ్వేశ్వర లింగాన్ని భద్రత కోసం ఆ జ్ఞానవాపి బావిలోనే పడవేసి తిరిగి తీసి ప్రతిష్ఠించారంటారు. విశ్వేశ్వర ఆలయం బయటికి రాగానే కుడివైపు శనీశ్వర ఆలయం కనపడుతుంది. ఇక్కడ భక్తులు నిరంతరం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దీపాలు మీరు ప్రత్యేకించి ఇంటి నుంచి తీసుకువెళ్ళక్కర్లేదు, అక్కడే లభిస్తాయి. సమీపంలోనే సాక్షి వినాయకుడు, డిండి వినాయకుడు, అన్నపూర్ణ మందిరాలు ఉన్నాయి. 1 కిలోమీటర్ దూరంలో కాశీ విశాలాక్షి ఆలయం ఉంది. అన్నపూర్ణ, విశాలాక్షి మందిరాల్లో ఉపాలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా దర్శించండి. ఇవన్నీ తప్పక దర్శించవలసిన ఆలయాలు. ఈ సందుల్లో వాహనాలు తిరగవు, నడవవలసిందే. వీలు కుదిరితే విశాలాక్షి ఆలయానికి వెళ్ళేటప్పుడు దోవలో వారాహీదేవి ఆలయం ఉంది, ఆ ఆలయాన్ని దర్శించండి. దోవ సరిగ్గా చెప్పలేను, కనుక్కుంటూ వెళ్లాల్సిందే. ఈవిడిని చూడాలంటే ఉదయం 7 గంటలలోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహంలో, అదేనండి, సెల్లార్లో ఉంటుంది. ఈవిడ గ్రామదేవత, ఉగ్రదేవత, ఎప్పుడూ చాలా వేడిగా ఉంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గంటలలోపే. కొందరి కథనం ప్రకారం ఈవిడ గ్రామదేవత కనుక రాత్రి తెల్లవార్లు గ్రామరక్షణ కోసం గ్రామమంతా తిరిగి తెల్లవారుజామున వచ్చి విశ్రాంతి తీసుకుంటుందిట. ఏది ఏమైనా మనల్ని కిందకి వెళ్ళనివ్వరు. పూజారి గారు కూడా ఉదయమే వచ్చి పూజ చేసి వెళ్తారట. అందుకే నేలపై ఉన్న గ్రిల్లోంచి చూడాల్సిందే. కాశీలో దేవాలయాలు అనేకం, ఎన్ని చూసినా ఇంకా చూడనివి చాలా ఉంటాయి అని చెప్పాను కదా. అయితే ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటో వారు కానీ ట్యాక్సీ వారు కానీ ఒక ప్యాకేజ్ కింద చూపిస్తారు. సమయం ఒక పూట పడుతుంది. మేము కూడా అలాగే వెళ్ళాము. వారు చూపించిన ప్రదేశాల్లో మొదటిది కాలభైరవ మందిరం. పరమశివుని ఆగ్రహం నుంచి పుట్టినవాడు కాలభైరవుడు. ఆయన ఒకసారి అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుని 5వ తలని తన గోటితో తుంచేశాడు. బ్రహ్మగారి తల తుంచటం వల్ల కాలభైరవునికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుని ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది. పాపం, ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. లోకాలన్నీ తిరిగినా పోని పాపం ఆయన కాశీ రాగానే పోయింది. చేతికి అతుక్కున్న తల ఊడి కింద పడింది. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశిస్తాయంటారు. అందుకే మరి ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు. ఈయనకు చాలా పెద్ద పనులు ఉన్నాయండోయ్. కాశీకి వచ్చిన వారివి, అక్కడ నివసిస్తున్న వారివి పాపపుణ్యాల చిట్టాలు మెయింటైన్ చేయటం ఈయన డ్యూటీనే. వీళ్ళందరినీ పాపాలను కడిగివేయటం కూడా ఈయన డ్యూటీనే. కాశీలో మరణించిన వారికి మరణ సమయంలో సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి కదా. మరి సాక్షాత్తు భగవంతునితో తారక మంత్రం ఉపదేశం పొందాలంటే దానికి కూడా అర్హత ఉండాలి కదా. కాశీలో మరణించడమే ఆ అర్హత. వారి పాపాలను పట్టాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చేయటం కూడా భైరవులం గారి పనే. మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలి కదా. దానికోసం కాలభైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు అన్నట్లు యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి కాశీలో నివసిస్తున్న వారిపై కానీ అక్కడ మరణించిన వారిపై కానీ ఎటువంటి అధికారము లేదు. కానీ అంతకు మించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింపజేసే కాలభైరవుణ్ణి దర్శించి సేవించటం మాత్రం మరవకండి. అసలు కాలభైరవుణ్ణి దర్శించకపోతే కాశీయాత్ర సంపూర్ణం కాదంటారు. విశ్వనాథుని ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోపే ఉంది ఈ ఆలయం. విశ్వేశ్వరుని దర్శనానికి ముందే కాలభైరవుడి దర్శనం చేసి విశ్వేశ్వరుని దర్శనానికి ఆయన అనుజ్ఞ తీసుకోవాలని కొందరంటారు. కొందరేమో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే కాలభైరవునికి నమస్కారం చేసి, స్వామి, మేము కాశీ విశ్వేశ్వరుని దర్శనార్థం వస్తున్నాము, మీరు మాకు కాశీలో ప్రవేశాన్ని కల్పించి, ఎందుకంటే కాశీలో ప్రవేశం ఇచ్చేది కూడా దానికి అనుమతి ఇచ్చేది కాలభైరవుడేట, మాకు ప్రవేశానికి అనుమతించి విశ్వేశ్వరుని దర్శనం చక్కగా చేయించండి అని ముందు నమస్కారం చేసుకుని, తర్వాత విశ్వేశ్వరుని దర్శనం అయిన తర్వాత కాలభైరవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపి మళ్ళీ పునర్దర్శనానికి అవకాశం ఇవ్వమని కోరుకుని రావాలని కొందరంటారు. సరే, ఆ ఆలయం తర్వాత మేము వెళ్ళింది గవ్వలమ్మ గుడికి. అసలే కాశీలో రోడ్లు చిన్నవనుకుంటే ఆ చిన్న రోడ్లలోంచి ఇంకా చిన్న సందుల్లోకి వెళ్తే వస్తుంది గవ్వలమ్మ గుడి. ఆటో ఆ సందులోకి వెళ్ళలేదు, కొంచెం దూరంగానే ఆపుతాడు. మరీ దూరం కాదులేండి, వెళ్ళచ్చు. కొంచెం ఎత్తుగా ఉండే చిన్ని మందిరం ఇది. అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే, వాటి మహత్యమే అత్యున్నతం. ఈ గవ్వలమ్మ విశ్వనాథుని సోదరి అని, ఆవిడికి మడీ ఆచారాలు ఎక్కువని వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడిని ఊరు బయట దళితవాడలో ఉండమని పంపాడని ఒక కథ. ఈవిడను దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటే కానీ కాశీయాత్ర ఫలితం లభించదని ఒక ప్రచారం. ఇక్కడ దుకాణంలో 5 గవ్వలు ఒక సెట్గా అమ్ముతారు. అందులో 4 అమ్మవారికి సమర్పించి 1 మనం ప్రసాదంగా తెచ్చుకోవాలట. లోకల్ ట్రిప్లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే ఉంటాయి. సారనాథ్ కూడా ఈ ట్రిప్లోనే చూపిస్తారు. తర్వాత మేము వెళ్ళిన మందిరం తులసీ మానస మందిర్. ఇది 1964 నిర్మింపబడిన పాలరాతి మందిరం. నిర్మాత సేఠ్ రతన్లాల్ సురేఖ. భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడి ఉన్నది. రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలు కూడా ఉన్నాయి. 2 అంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పైభాగంలో తులసీదాసు విగ్రహాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన మందిరం ఏమిటంటే దుర్గా మందిరం. పూర్వం దుర్గుడు అనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుద్ధంలో అతన్ని సంహరించింది. తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలసింది. దుర్గుణ్ణి సంహరించింది కనుక దుర్గాదేవిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో దేవీ దర్శనం చేసుకుంటారు. సమీపంలో దుర్గాకుండం ఉంది. మరి బెనారస్ వచ్చాం కదా, అదేనండి కాశీ. ఎంతో ప్రసిద్ధి చెందిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గురించి కూడా తెలుసుకోవాలి కదా. పూర్వం కాశీరాజు గారిచే ఇవ్వబడిన దాదాపు 2,000 ఎకరాల సువిశాల క్షేత్రంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. దీన్ని 1916 పండిట్ మదన్మోహన్ మాలవ్య గారు స్థాపించారు. ఏటా 15,000 మంది కొత్త విద్యార్థులకు అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వవిద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వవిద్యాలయం. భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు కుల మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులోని గ్రంథాలయం ఆసియా ఖండంలోనే అతిపెద్దదిట. ఇందులో 1,500,000 గ్రంథాలు ఉన్నాయిట. ఇవే కాక దాదాపు 10,000 రాత ప్రతులు, 15,000 పరిశోధనా పత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మించబడిన విశ్వనాథుని ఆలయం ఉంది. బిర్లాలచే నిర్మించబడింది కనుక దీన్ని బిర్లా మందిర్గా కూడా వ్యవహరిస్తారు. ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పోలి ఉంటుంది. కాశీ విశ్వనాథుని ఆలయంలోకి విదేశీయులకి అనుమతి లేదు. కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తి గల వారు ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియం కూడా ఉంది. సమయాభావం వల్ల మేము చూడలేదు. అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శించవచ్చు. అయితే విశ్వవిద్యాలయానికి సెలవు ఉన్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసి ఉంటుంది. మరి ప్రస్తుతానికి నేను కూడా సెలవు తీసుకుంటాను. మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. నమస్కారం.
ధన్యవాదాలు లక్ష్మి గారు. వింటున్న కలది ఇంకా వినాలనిపించే గొప్ప యాత్రాస్థలాలు మన దేశంలో ఉన్నాయి. అటువంటి యాత్రాస్థలాలన్నిటినీ మీరు తిరుగుతూ వాటి గురించి విషయాల్ని సేకరిస్తూ మా అందరితో పంచుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్. వింటున్నారు కదా శ్రోతలు, ఇప్పటి వరకు పిఎస్ఎం లక్ష్మి గారు చెప్పిన కాశీ యాత్రలు 9 భాగాలు మీరు విన్నారు. మళ్ళీ శుక్రవారం 10వ భాగం గురించి వేచి ఉందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. కాశీ యాత్రలు పిఎస్ఎం లక్ష్మి గారిచే. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదామా? అది జిఎస్ కథా కార్యక్రమం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ and VB Venkatabhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Abhijit PS Nayar Gari Violin Vadya Sangeetam 1 minute music bite.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం. మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. కార్యక్రమంలో చివరిగా జిఎస్ స్టోరీస్ గరమెళ్ల సుబ్బలక్ష్మి గారి కథా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు సుబ్బలక్ష్మి గారు వ్రాసిన రచనలు ఎన్నో వింటూ వస్తున్నారు. ఈరోజు మరొక రచనను చదువుతున్నాను. దీని పేరు ఏదో ఒకటి చెయ్యాలంతే. పరమేశానికి భార్య ఇందుమతి కొత్తగా కనిపిస్తోంది. అదేంటో, ఈ మధ్య ఇందుమతి చాలా మారిపోయింది. పెళ్ళైన ఈ పాతికేళ్ళు తన గురించి ఆలోచించడమే మర్చిపోయినా? ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళయ్యాక తీరుబడగా ఆలోచనలన్నీ మళ్ళీ తన వైపుకు తిప్పుకుంది. ఇండియాలో కూతురుకో కూతురు పుట్టగానే అందరూ అమ్మమ్మ అని పిలిచేస్తారు. ఆ పిలుపు వినగానే ఇందుమతికి ఒక్కసారిగా నడుము వంగిపోయి కోడలు ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా అని ఎదురు చూస్తూ కుక్కి మంచంలో కూర్చునే తన అమ్మమ్మ గుర్తొచ్చేది. అలాంటి ఆలోచనే తనకి రాకుండా ఉండడానికి కనపడ్డ పుస్తకమల్లా చదివేసింది. అలా చదవడం వల్ల విదేశాల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వారి వారి అభిరుచులని ఎలా పునరుద్ధరించుకుంటారో తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఒక్కసారి తన చుట్టూ ఉన్న పరిస్థితులు పరికించింది. ఇదివరకటి రోజులు కావు, ఇప్పుడు ప్రతి అభిరుచి కాసులు పండిస్తోంది. అది చూసి వెంటనే ఏదో ఒక దానిలో ప్రావీణ్యం సంపాదించేసి తను కూడా 4 రాళ్ళు సంపాదించగలనని చాటుకోవాలనిపించింది. అవును, తనకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా, సంగీతం రాదా, చురుకుదనం లేదా? ఈ మధ్య అక్షరం ముక్క స్వచ్ఛంగా పలకలేని వాళ్ళు కూడా వ్యాకరణం గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. సరిగములు రానివాళ్ళు పద్యాలకి పాటలకి రాగాలు కట్టేస్తున్నారు. ఏ దిక్కేదో తెలియని వాళ్ళు అన్నీ తెలిసినట్లు ప్రతి సమస్యకి సమాధానాలు ఇచ్చేస్తుంటే తనెందుకు చేతులు ముడుచుకుని కూర్చోవాలి? ముమ్మాటికి కూర్చోకూడదని తీర్మానించేసుకుంది ఇందుమతి. అనుకున్నదే తడువు. ఎందులో ప్రావీణ్యం సంపాదించాలా అని చాలా తీవ్రంగా ఆలోచించింది. ఒక్కసారి చుట్టూ పరికించి చూస్తే ఎన్ని అవకాశాలో, బోలెడి రకాల అభిరుచులు, అవి ఇట్టే నేర్చుకుని అట్టే దుకాణం తెరిచే పద్ధతులు చూస్తుంటే ఇన్నాళ్ళు ఇవన్నీ ఎందుకు గమనించలేదా అని వాపోయింది. మరింకా ఆలస్యం చేయకుండా వెంటనే యోగా క్లాస్లో చేరిపోయింది. ఇందుమతి ఉంటున్న లొకాలిటీలో సరైన యోగా స్కూల్ లేదు. పద్ధతిగా 1-2 నెలలు నేర్చేసుకుని ముందర గదిలో స్కూల్ పెట్టేస్తే చక్కగా అద్దె కూడా కలిసొస్తుందని ఆనందపడిపోయింది. కట్ చేస్తే 3వ రోజు ఇందుమతికి నడుం పట్టేసి నెలలాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇందుమతి భర్త పరమేశం భార్య పరిస్థితికి బాధపడి నెలలాళ్ల పాటు అన్ని రకాల సేవలు చేయడమే కాకుండా ఆవిడికి బోలెడంత మనోధైర్యం అందించాడు. భర్త చూపిస్తున్న అభిమానానికి పొంగిపోయిన ఇందుమతి నేరుగా భర్తనే అడిగేసింది. ఇంతకీ నేను ఏ విద్యలో రాణిస్తానంటారు అంటూ. ఈ ప్రశ్నకి పరమేశం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏం చెబితే ఏంతంటాయోనని, ఆకుకి అందకుండా పోకకి పొందకుండా. నీకు చాలా విద్యలే వచ్చు బంగారం, కానీ ఏది చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అన్నాడు. ఆలోచించింది ఇందుమతి, తీవ్రంగా, మరీ తీవ్రంగా ఆలోచించింది. ఒక్క ప్రావీణ్యం ఉండగానే సరిపోదు. ఇంత ఆలస్యంగా తన నిద్రలేచినందుకు తన పేరు ప్రాచుర్యంలోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిదనుకుంది. ఎవరైనా గాడ్ఫాదర్ లాంటి వారు ఆదుకుంటే తప్పితే అంత తొందరగా తన పేరు ప్రాచుర్యంలోకి రాదు అని నిశ్చయించేసుకుంది. అంతే, ఇంకా భర్త పరమేశం వెంటబడింది. పరమేశం పరపతి ఉన్నవాడు. అందరితో కరివిడిగా ఉంటూ ఎవరికైనా మాట సాయం కానీ మనిషి సాయం కానీ కావాలని తెలియగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యే ఆ కావలసిన పని చక్కబెట్టేవాడు. అందుకని అతనికి చాలామంది మంచి స్నేహితులున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకడే రాజారావు. అతను ఒక ప్రైవేటు టీవీ ఛానల్లో కాస్త చెప్పుకోదగ్గ హోదాలోనే ఉన్నాడు. ఎలాగైనా అతనితో చెప్పి తనని టీవీలో కనబడేలా చేయమని పట్టుబట్టింది ఇందుమతి. నువ్వక్కడ ఏం చేయగలవు ఇందు? అర్థం కాక అడిగాడు పరమేశం. యాంకరింగ్ అంది ధీమాగా. నోట మాట రాలేదు పరమేశానికి. ఏం, ఆ యాంకర్ల కన్నా నీ ఏం తీసిపోయాను? ఒత్తులు దీర్ఘాలు పలకలేని వాళ్లే చేసేస్తుంటే అన్నీ స్పష్టంగా చెప్పగలను నేను, పనికిరానా? ఎదురు ప్రశ్న వేసింది. యాంకరింగ్ చేయడానికి చిన్నపిల్లల్నే తీసుకుంటారు అని చెబుదామనుకుని అలా అంటే మళ్ళీ పరికిణి ఓని వేసేసుకు వెంటాడుతుంటాదేమో అని భయమేసి, అదే బంగారం, అలా వచ్చి రాకుండా మాట్లాడేవాళ్ళని తీసుకుంటున్నాయి ఈ మధ్య ఛానల్స్. నువ్వేమో తప్పులు మాట్లాడవాయే, సగంలో ఆపేశాడు పరమేశం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇందుమతి విషయంలో ఆ మాట నిజమే. చిన్నప్పుడు పిల్లల్ని చదివిస్తున్నప్పుడు చూసేవాడు కదా, కూతురు పెళ్ళి అనడానికి పెళ్ళి అందని సరిగ్గా చెప్పేదాకా ఒక రోజంతా అదే మాట చెప్పించింది కూతురు చేత. తప్పు మాట ఇందుమతి నోటి వెంట అసలు రాదు. నిజమే కదా అనుకుందామే. అయినా అంత సులభంగా వదిలేసి మనిషి కాదు కనుక వెంటనే చెప్పింది. ఇప్పుడేగా అన్నారు నాకు చాలా వాటిలో ప్రావీణ్యం ఉందని. టీవీలో అన్నీ పాటల పోటీలు, వంటల పోటీలే కదా, ఎందులో దానిలో నన్ను జడ్జిగా వేయమనండి అంది మొగుడి మీద తనకున్న అథారిటీ అంతా చూపించుకుంటూ. నువ్వా జడ్జిగానా? అంతే. ఇంకా ఇందు కుళాయి తిప్పేసింది. కళ్ళు ముక్కు తుడుచుకుంటూ, అంతేలేండి, ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పనులు చేస్తారు, మీకింత అక్కర్లేని దాన్ని అయిపోయాను. ఏ, నాకు పాటలు రావా, వంటలు రావా, 3 పూటలు శుభ్రంగా తింటూనే ఉన్నారుగా అనేసి ముక్కు చీదేసింది. మరింకేమీ మాట్లాడలేక రాజారావుకి ఫోన్ చేసి మొహమాట పడుతూనే తన భార్య కోరిక చెప్పేశాడు పరశురాం. హోస్, ఈ భాగ్యానికి ఇంత మొహమాటమేమిటో. వచ్చే నెల నుంచి చిన్నపిల్లలకి పాటల పోటీలో ప్రోగ్రాం చేస్తున్నాం, అందులో చెల్లైన కూడా ఓ జడ్జిగా వేసేద్దాం, చాలా తేలిగ్గా చెప్పేశాడు రాజారావు. చెప్పడమే కాదు, వచ్చే నెలలో ఏ ఏ రోజుల్లో ఆ పోటీలు రికార్డు చేస్తారో షెడ్యూల్ అంతా పంపేశాడు. ఏనుగెక్కినంత సంబరం అయింది ఇందుకు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పెళ్లి సంగీతం మళ్ళీ ఈ సంసారంలో పడి ఆ వైపుకే వెళ్ళలేదు. ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడు పాటల పోటీకి జడ్జిగా అంటే ఆహా, ఆకాశంలో తేలిపోయింది. ఇలాగ తను ఎంతో మందిని చూసింది. వాళ్లకున్న కాంటాక్ట్స్ వల్ల టీవీలో తరచూ కనిపిస్తుండటం, అది చూసి తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా టీవీలో కనిపించాలని వాళ్ళ దగ్గరే సినిమా పాటలు నేర్పించడం, అలా చూస్తూ చూస్తూ ఉండగానే వాళ్ళ బోలెడు పేరు డబ్బులు సంపాదించేయడం చూసిన ఇందుమతి తను కూడా వాళ్ళలాగే తొందరలోనే బోలెడు డబ్బులు సంపాదించేసుకున్నట్లు, వాటితో మొట్టమొదటగా తన భర్తకి మంచి ప్యాంటు షర్టు కొన్నట్లు ఊహించేసుకుంది. అవును మరి, భర్త పరమేశ్వరం వలన కదా తన పేరు డబ్బులు సంపాదించుకున్నది అనుకుంటూ తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన మైసూర్ సిల్క్ చీర కొనేసుకోవాలనుకుంది. అలా ఏం కొనాలో నిర్ణయించుకున్నాక కానీ ఇందుమతి మనసు స్థిమితపడలేదు. రికార్డింగ్ డేట్ వచ్చే లోపల తను చిన్నప్పుడు నేర్చుకున్న రాగాలు కీర్తనలు ఒక్కటొక్కటే గుర్తు చేసుకుని బాగా ప్రిపేర్ అయింది. అనుకున్న రోజు రానే వచ్చింది. స్టూడియోకి వెళ్లేసరికి ఇంకా మిగిలిన జడ్జీలు కూడా పరిచయం అయ్యారు. అందులో ఒక ఆయన ఇప్పుడిప్పుడే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేశారట. ఆయన పేరు జంబులింగం, టూకీగా జంగం అంటున్నారు. ఇంకొక ఆయన దర్శకత్వం చేసిన సినిమా ఇంకా విడుదలైనా కాలేదు, కానీ దాని ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రజలందరూ ఆ పాటలే పాడుకుంటున్నట్టు ఆయన ద్వారానే విని ఆనందించింది. ఈయన పేరు పంచాగ్నుల పండితరాయలు, అందరూ పంపం అంటుంటారు. ఇంత ప్రముఖులైన వారిద్దరి పేర్లు ఇప్పటి వరకు తను వినలేకపోయినా తన అజ్ఞానానికి చిన్నబుచ్చుకుంది. ఈ సంసారంలో పడి ఎన్ని విలువైన విషయాలు తెలియకుండా ఉండిపోయాయో అని నిట్టూర్చింది. నయం ఇప్పటికైనా కళ్ళు తెరిచింది, ఇంకా విజృంభించాల్సిందే అని నిర్ణయించేసుకుంది. మేడం, మీరు ముగ్గురు మాట్లాడుకుంటుండండి, ఇదిగో ఈరోజు పాడేవాళ్ళ లిస్టు చూస్తూ ఉండండి అంటూ ఆ స్టూడియో అబ్బాయి ఒక కాగితం ఇచ్చిపోయాడు. వాళ్ళిద్దరూ పాత పరిచయస్తులే అవడం వల్ల ఇందుమతిని పరిచయం చేసుకుని లిస్టు చూస్తూ ఈ వైదేహిని మల్లికని ఈవేళ తీసేద్దాం అన్నారు. ఇందుమతికి అర్థం కాలేదు, ఏం వాళ్ళు రాలేదా అని అడిగింది. వాళ్ళు నవ్వేశారు. మీరు జడ్జిగా రావడం మొదటిసారా అండి అని చాలా మర్యాదగా అడిగారు. అవునని ఒప్పేసుకుంటూ, కానీ నేను శంకర శాస్త్రి గారి శిష్యురాలని, 8 ఏళ్ళు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను, తనకీ సంగీతం తెలుసుని సగర్వంగా ప్రకటించేసుకుంది. జంగం పంపం చాలా గౌరవంగా ఇందుమతికి నమస్కారం పెట్టారు. మీరెవరి శిష్యులు? ఆసక్తిగా అడిగింది ఇద్దరిని. మాకు అలా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇష్టం ఉండదు మేడం, అలా ఇంకోళ్ళు చెప్పిందే నేర్చుకుంటే మాలో ఉన్న సహజత్వం చచ్చిపోతుంది, అందుకని పాత సీడీలు అవి విని మాకు మేమే నేర్చుకున్నాం గర్వంగా చెప్పారు. అంటే వీళ్ళు సీడీలు విని సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నారా అనుకుంటూ బాగా తెరుచుకోబోతున్న నోటిని బలవంతంగా అరచేత్తో మూసేసింది ఇందుమతి. మేడం, ఈ పోటీల్లో జానకి విన్నర్ అవ్వాలి, సెకండ్ ప్రైజ్ విమలకి రావాలి, అందుకని పోటీ మొదటి నుంచి ఏ ఎపిసోడ్కి ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలో మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇందుమతి తెల్లబోయింది. ఇదెక్కడ పోటీ? అసలు వాళ్ళు ఏం పాడతారో తెలియదు, ఎలా పాడతారో వినలేదు, కానీ విన్నర్ ఎవరో ముందే చెప్పేసుకుంటున్నారు. అంతా కొత్తగా అనిపించి ఏం మాట్లాడలేకపోయింది. పోటీ మొదలైంది. చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్న తీసుకొస్తే వచ్చారు. వాళ్ళ టీచర్ నేర్పిన పాట నేర్పినట్టు పాడుతున్నారు. అమాయకంగా ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ విన్నర్ అవ్వాల్సిన జానకి పాట పాడింది. కేవ్ కేవమ్మంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు జంగం. కేవ్ కేవమ్మంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు జంగం. అంతకన్నా పై స్థాయిలో కేకలేశాడు పంపం. హడిలిపోయింది ఇందుమతి. చించేసావు అంటూ జంగం, పొడి చేసావు అంటూ పంపం ఆ పిల్లని మెచ్చేసుకున్నారు. పంపం, మీరు ఈ పాట గురించి మీ అనుభవాలు చెప్పండి జంగం అడిగాడు. ఇదేంటి, ఇది చాలా పాత పాట కదా, ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పంపం ఇంకా పుట్టి కూడా ఉండడు అని ఇందుమతి అనుకుంటుంటే పంపం మొదలుపెట్టాడు. మా అమ్మగారు ఇప్పటికీ అందరితో చెప్తుంటారు, ఆవిడ ఈ సినిమా చూసిన 10 ఏళ్లకి నేను పుట్టానట, కానీ ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా కడుపులో ఉన్న నేను నా సంతోషం దాచుకోలేక పొట్టలో బాగా కాళ్ళు చేతులు ఆడించేవాన్నట. నాకు ఈ పాట ఇష్టమని మా అమ్మ నేను పుట్టినప్పటి నుంచి చెప్పింది. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఆ పాట వింటున్నా నాకు తెలియకుండానే డాన్స్ చేసిస్తుంటాను అంటూ ఆ పాట పాడుతున్న పాప దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాప 2 చేతుల్ని తన 2 చేతుల్లోకి తీసేసుకుని గుండ్రంగా తిప్పేశాడు. అలా తిప్పేస్తుంటే ఆ పాపతో పాటు ఇందుమతి కూడా తెల్లబోయింది. వీళ్ళ అనుభవాలు బంగారం గాను, ఇదెక్కడ అనుభవం, ఏదో సంగీతంలోనే పుట్టి పెరిగినట్లు ఎలా డప్పు కొట్టుకుంటున్నాడో, ఇది కూడా ఇలా స్టేజి ఎక్కి చెప్పుకోవాలా అనుకుంటూ వాళ్ల వైపు కంపరంగా చూసింది. రన్నర్ అయి తీరాల్సిన విమల కూడా పాడింది. ఇందుమతి ఎంత శ్రద్ధగానూ వింది ఆ పాటని. ఆ పాటలో మెలికల కన్నా ఎక్కువ మెలికలు తిరిగింది స్టేజ్ మీద విమల. పాట పూర్తవడం ఆలస్యం, జంగం, పంపం ఇద్దరూ ఒక్కసారిగా లేచి పరిగెట్టుకుంటూ ఆ విమల దగ్గరికి వెళ్ళిపోయి కేవ్వు కేక అంటూ కొప్పున పూలెట్టుకొని అని కేవ్వు పాట పాడేస్తూ ఆ పిల్ల చుట్టూ గుండ్రంగా తిరిగేస్తూ డ్యాన్స్ చేసేయడం మొదలెట్టారు. బిత్రపోయిన ఆ విమల అక్కడే బోరుని ఏడుపు మొదలెట్టేసింది. ఈ ఫార్స్ అంతా చూస్తున్న ఇందుమతికి కడుపులో దేవేసినట్టు అయిపోయి ఇంటికి వెళ్ళాక పరమేశాన్ని పట్టుకుని కడిగేసింది. పాపం పరమేశం కట్టుకున్న పాపానికి చచ్చినట్టు నోరు మూసుకుని తనని తన ఫ్రెండ్ రాజారావుని ఇందుమతి అన్న మాటలన్నీ పడ్డాడు. ఇంకా నేను చస్తే ఇలాంటి పాటల పోటీకి పోనంతే తేల్చి చెప్పేసింది అమ్మయ్య అనుకున్నాడు పరమేశం. ఇకనైనా బుద్ధిగా ఇంటి పట్టును ఉంటుంది అనుకున్నాడు పాపం పరమేశం. పెళ్ళి 5 ఏళ్ళైనా ఇందుమతి అర్థం కాలేదు అతనికి. మర్నాడు మళ్ళీ మొదలెట్టింది, పాటల పోటీ కనుక ఇలాంటివన్నీ చెల్లుతాయి, ఈసారి నన్ను వంటల పోటీకి జడ్జిగా పెట్టమనండి మీ ఫ్రెండ్ని, ఎదురుగా వండుతారు కనుక అన్యాయంగా గెలవాల్సిన వాళ్ళే గెలుస్తారు అంటూ చెవిలో జోరీగిలా రొద మొదలెట్టింది. భార్యకో దండం పెట్టేసి రాజారావు ఫోన్ నెంబర్ కల్పించి ఆమెనే మాట్లాడమన్నాడు పరమేశ్వరం. రాజారావు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడో వెంటనే చెల్లెమ్మా దాందే ఉందమ్మా, అలాగే వంటల పోటీలు ప్రకటించగానే షెడ్యూల్ నీకు పంపిస్తానుగా అని హామీ ఇచ్చేశాడు. మరి ఇంకా ఇందుమతి ఆనందానికి హద్దులు లేవు. ఆ మర్నాటి నుంచి పరమేశాన్ని పూటకో హోటల్కి తీసుకెళ్ళడం మొదలెట్టింది. ఒకరోజు చైనీస్, ఒకరోజు మెక్సికన్, ఇంకో రోజు కాంటినెంటల్, మరో రోజు పిజ్జా హట్, ఇలా సిటీలో ఉన్న అన్ని వెరైటీ హోటల్స్కి వెళ్ళడం చూసిన పరమేశం 4 రోజులకే చేతులు ఎత్తేశాడు. ఎంతో ముద్దుగా భార్యతో చెప్పాడు, చూడు బంగారం, జడ్జిగా ఉండాలంటే ఇలా అన్ని రకాలు తినడం కాదు, అవి తయారు చేయడం వచ్చుండాలి. మూతి 3 వంకలు తిప్పింది ఇందుమతి. ఆ మాత్రం తెలియపోతే ఎలాగండి, జడ్జీలంటే వండిన దాన్ని రుచి చూసే కదండి చెప్పాలి అంటూ పరమేశం అమాయకత్వానికి జాలిపడింది. ఎలాగైతేనే ఆ మంచి రోజు రానే వచ్చింది. చాలా రకరకాల వంటలు పరీక్షించాలని ఇంట్లో తగు మాత్రమే తిని వెళ్ళింది ఇందుమతి. అక్కడ ఏకంగా 10 మంది పోటీ పడుతున్నారు. ఏం వండాలన్నా మొదటి ఛాయిస్ పోటీ పడేవారికి ఇచ్చేశారు నిర్వాహకులు. అందులో ఒక ఆవిడ కాస్త తూకంగా కనబడింది ఇందుమతి కళ్ళకి. ఆవిడ ముందున్న బల్ల మీద ఉగ్గుగున్న సైజు నుంచి పెద్ద బకెట్ సైజు వరకు లైన్గా వెండి గిన్నెలు పరిచి ఉన్నాయి. బహుశా వాళ్ళ ఆయనకేమైనా వెండి కొట్టు ఉందేమో అనుకుంటూ ఆవిడని కాస్త పరిశీలనగా చూసింది. బల్ల మీదే కాదు, ఆవిడ ఒంటి మీద కూడా ఉంగరం నుంచి వడ్డాణం వరకు 7 వారాల నగలున్నాయి. బహుశా ఈవిడ పుట్టింటి వారికి వెండి కొట్టు, అత్తింటి వారికి బంగారు కొట్టు ఉండుంటాయన్న నిర్ణయానికి వచ్చేసింది ఇందుమతి. ఎంతో ఉత్సుకతతో ఆవిడని అడిగింది, ఏం వండుతున్నారండి అంటూ. కాకరకాయ హల్వా అందావిడ గర్వంగా. కాకరకాయతో హల్వానా, 8 కిలోల పంచదార పోస్తే అది తీయబడుతుందో తెలియలేదు ఇందుమతికి. అదేమిటి అంది అర్థం కానట్టు. ఆవిడ వివరించింది, మనం తినేది మనకు ఆరోగ్యంగా ఉండాలి కదండి, కాకరకాయ కడుపులో ఉన్న నులిపురుగులను పోగొడుతుంది. కాకరకాయ కడుపులో ఉన్న నులిపురుగులను పోగొడుతుంది. తనకి కడుపులో పురుగులేమన్నా ఉన్నాయేమో అని అనుమానం వచ్చేసింది ఇందుమతికి. కానీ హల్వా అంటే తీయగా ఉండాలి కదా, ఎంత పంచదార పోసా చేదు తగ్గుతుంది అని అడిగేసింది. నవ్వింది ఆవిడే, పంచదార ఒంటికి అంత మంచిది కాదు కదండి, అందుకని నేను ఇందులో పంచదారతో పాటు బెల్లం కూడా వేసి చేస్తాను అంది. పైగా బలవర్ధకంగా ఉండడానికి ఇందులో కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను అంటూ ఆవిడ చూపించిన సామాన్ల వైపు చూసింది. అక్కడ ఓ చిన్న వెండి కంచంలో సన్నగా ఎలకతోకల్లాగా రెండు వాడిపోయిన కాకరకాయలు, పక్కన ఉగ్గు గిన్నెలో పసుపు విఘ్నేశ్వరుడంత బెల్లం ముక్క, ఆ పక్కన పళ్ళు పెట్టుకునే బౌల్ అంత బేసిన్లో ఓ 2 కిలోల పంచదార, ఇటువైపుకి ఒక పెద్ద కళాయి లాంటి గిన్నెలో ఓ 2 కిలోల నెయ్యి, అటువైపుకి ఓ పెద్ద వెండి ట్రేలో అన్నీ కలిపి 2 కిలోల డ్రై ఫ్రూట్స్ కనిపించాయి ఇందుమతికి. హాసినీ అసాధ్యం కూడా, ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా అది కాకరకాయ హల్వా ఎందుకు అవుతుంది, డ్రై ఫ్రూట్స్ హల్వా అవుతుంది కానీ అనుకుంటూ మరో ఆవిడ వైపు వెళ్ళింది. అలా ఆ 10 మంది వంటలు వండుతుంటే ఇలా మిగిలిన జడ్జీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వాళ్ళ జవాబులకి వెకిలిగా నవ్వటం చూస్తుంటే ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇందుమతికి. పైగా జడ్జిమెంట్ చెప్పడానికి వాళ్ళందరూ చేసే పిచ్చి వంటలతో పాటు ఆ కాకరకాయ హల్వా కూడా తినాలన్న ఆలోచన రాగానే పై ప్రాణం పైనే పోయింది. వెంటనే పరమేశానికి ఫోన్ చేసేసి, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, ఆ రాజారావుతో ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుని ఇంటికి వచ్చేసి వేడివేడిగా అన్నం వండుకుని ఆవకాయ కలుపుకొని తినేదాకా శాంతించలేకపోయింది. ఈ శాంతి తాత్కాలికమేనని, మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా ఇందుమతి శంఖం పూరిస్తుందని అనుభవజ్ఞుడైన పరమేశానికి తెలిసిపోతూనే ఉంది. అతని అంచనా తప్పు కాలేదు. ఒక శుభోదయాన కమ్మటి కాఫీ ఇస్తూ తన ఉద్దేశం ప్రకటించేసింది. నేను ఒకటి అనుకుంటున్నానండి అంటూ కాఫీ కప్పు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటూ భయం భయంగా అడిగాడు పరశురాం. ఏమిటి బంగారం? నేను ఇవాటి నుంచి కథలు రాసిద్దాం అనుకుంటున్నాను. ఏమిటి? అవునండి, ఇన్ని కథలు చదువుతున్నానా? అన్నీ ఈజీగా రాసేసేవే, అందరిళ్లల్లో రోజూ జరిగేవే. అందుకని ఓ దస్తా కాగితాలు, ఓ 2 పెన్నులు, ఒక రీఫిల్ కట్ట తెచ్చేయండి. అవును, మీకు పత్రికల వాళ్ళు ఎవరైనా తెలుసా? చీపురు కట్ట కట్టినట్టే రీఫిళ్లను కూడా ఒకే కట్టకి కట్టిన ఇందుమతి సాహితీ జ్ఞానానికి మూర్చపోతూ తనకెవరు ఎడిటర్లు స్నేహితులుగా లేనందుకు ఎంతో సంతోషపడిపోయాడు పరశురాం. అదండి కథ. బాగుంది, సరదాగా బాగుంది. చాలా చక్కటి కథ అందించారు సుబ్బలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బలక్ష్మి గారు.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమాపించు స్వర్మాలిక కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వినందర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Buenos días, señor.
Buenos días, buenos días.
¿Qué quieres comer?
¿Qué platillo me recomienda usted?
Tortilla, fajitas, sopa, flauta, salsa, guacamole. Tostada, chalupa, torta, quesadilla, margarita. Burrito, torta, gordita, tequila, carne guisada. Mojito, tamale, taco, poblano, pico de gallo.